మకర రాశిలో అతి ముఖ్యమైన ఒక గుర్తుంది, అదేంటంటే ఫైవ్ పాయింటెడ్ స్టార్ అంటాం. ఫైవ్ పాయింటెడ్ స్టార్ అంటే పంచకోణ తార. పంచకోణ తార అంటే ఐదు కోణాలు ఉంటాయి. ఆ పంచకోణాలు ఉన్న తార దాన్ని మనం వెయ్యాలి. మనం వెయ్యాలంటే నక్షత్రం ఒకటి బొమ్మ గీస్తే రెండు గీతలు బేస్ అంటే నేల మీద తగులుతున్నట్టు, రెండు గీతలేమో రెండు చేతుల్లాగా మధ్యలో ఒక తలలాగా వచ్చేటట్టుగా పంచకోణ తారని వేస్తాం. కానీ అది మనమే వెయ్యాలంటే మన శరీరాన్ని దాని లాగా వెయ్యాలి. ఎలా వెయ్యాలి అంటే సూర్యోదయం అప్పుడు మకర రాశి ప్రభావం వల్ల సూర్యకిరణాలు మనల్ని ఆధ్యాత్మికంగాను భౌతికంగాను కూడా జాగృతం చేస్తాయని క్రిందటిసారి చెప్పుకున్నాం. అలాగ మనల్ని జాగృతం చేస్తూ ఆ కిరణాలను మనకి ఎలాగ రిసీవ్ చేసుకోవాలంటే రెండు చేతులు పైకెత్తి కొంచెం స్లాంట్గా పెట్టాలి, కొంచెం మ్యాటవాల్గా స్ట్రెయిట్గా కాకుండా అంటే చెవులకి దగ్గరగా ఆనించకుండా దూరంగా కొంచెం దూరంగా పెట్టాలి. అలాగే కాళ్ళను కూడా కొంచెం దూరంగా పెట్టాలి, దూరంగా పెట్టి నిల్చోవాలి. అప్పుడు రెండు కాళ్ళు రెండు కోణాలు, రెండు చేతులు రెండు కోణాలు, తల ఒక కోణం, అలాగే ఐదు కోణాల ఒక తార గా మన శరీరం ఉంటుంది. అలా ఉండి మౌనంగా ఆ సూర్యకిరణాలని మన హృదయంలో క్రిందటిసారి చెప్పుకున్నాం అనాహతానికి విశుద్ధికి మధ్యలో సుషుమ్నలో ఒక పద్మం ఉంటుంది, హృదయ పద్మం. ఆ హృదయ పద్మం తెల్లటి పద్మం, దాంట్లో ఇండిగో కలర్లో భగవంతుడు అంతర్యామి నారాయణుడు ఉన్నాడు. ఆ నారాయణుడు ఓంకార స్వరూపుడు. ఆ ఓంకార స్వరూపుడైన నారాయణుడిని ఇప్పుడు చెప్పుకున్నట్టుగా సూర్యుడికి ఎదురకుండా నిల్చొని పైకి ఏమి ఉచ్చరించకుండా నిశ్శబ్దంగా ఆయన్ని తలుచుకోవాలి, అంటే మనసులోనే చేసుకోవాలి. అలా చేసి తరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైతే మకర రాశిలో పుట్టారో, ఎవరైతే మకర లగ్నం ఉందో వాళ్ళకి ఈ సాధన చాలా సులభంగా వస్తుంది. అంత మాత్రాన వేరే రాశులు పుట్టిన వాళ్ళకి రాదని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అరవిందులు ఉన్నారు, సైలెన్స్ అంటే పర్ఫెక్ట్ సైలెన్స్, సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్, మెంటల్ సైలెన్స్ అంటే ఆలోచనలు, వైటల్ సైలెన్స్ అంటే మన కోరికలు, మన ఆవేశాలు, మన ఉద్వేగాలు, మన రకరకాల చిరాకులు పరాకులు ఇలాంటివేవి మనల్ని ఇబ్బంది పెట్టని పర్ఫెక్ట్ సైలెన్స్ ఆన్ ద వైటల్ ప్లేన్, అలాగే పర్ఫెక్ట్ సైలెన్స్ ఇన్ ద ఈథరిక్ బాడీ, ఈథరిక్ బాడీలో సైలెన్స్ వస్తే ఏమవుతుందంటే కిమ్మిర్లు ఎక్కడం, నొప్పులు పెట్టడం, కాళ్ళు చేతులు అంటే ఎక్కడెక్కడ చుర్చురమంటాం, ఇలాంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో శరీరానికి సంబంధించిన అవి ఉండవు. ఇంకా భౌతికంగా కూడా పర్ఫెక్ట్ సైలెన్స్ అనేది ఉంటే అప్పుడు భగవంతుడి తత్వం మనకు అర్థం అవటానికి మనం రెడీగా ఉన్నట్టు. అంత మాత్రాన పర్ఫెక్ట్ సైలెన్స్ ఉన్నంత మాత్రాన భగవత్ తత్వం మనకు అందాలని ఎక్కడా లేదు. అది ఒక కండిషన్ అంతే. మనం ఒక టెస్ట్ పాస్ అవ్వాలంటే మొట్టమొదటి అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్లో పెట్టిన తర్వాత వాడు మనకు టెస్ట్ రాయడానికి వాడు ఒప్పుకోవాలి, హాల్ టికెట్ ఇవ్వాలి. ఆ తర్వాత మనం టైంకి వెళ్ళి పరీక్ష రాయాలి. పాస్ మార్కులు వాడు అడిగిన ఎన్ని మార్కులు కట్ ఆఫ్ అంత తెచ్చుకుంటే పాస్ అయినట్టు. అంత మాత్రాన అప్లికేషన్ పెట్టాం కాబట్టి వస్తుంది అనుకోకూడదు. అలాగే ఆధ్యాత్మిక సాధనలో మౌనం చాలా ముఖ్యం అండి అన్నారు కాబట్టి మౌనమే శరణ్యం, ఇంకే మాట్లాడడం అంటే అర్థం కాదు ఏవి అని అర్థం. అది ఒక కండిషన్ అంతే. మౌనము అనగా ఏంటి, మనస్సులో ఏ రకమైన ఆలోచనలు లేని స్థితిని మౌనం అంటారు. కొందరు మౌనం వ్రతం పడతారు, కాగితం మీద లేదా పలక బల్పం పక్కన పెట్టి రాసి చూపిస్తుంటారు. అదంతా మౌనం కింద రాదు. రమణ మహర్షి గారు అంటే మౌనం. అలాగే మెహర్ బాబా ఆయన కూడా అంతే, కొన్ని ఏళ్ల తరబడి మౌనంగా ఉన్నాడు. కానీ ఆయన పలక మీద రాసి చూపించేవాడు. అలాగే ఇంకా ఆయన కొంతమందిని తయారు చేసేది, వాళ్ళందరిని తయారు చేయడానికి వాటికి అప్పుడప్పుడు రమణ మహర్షి గారు మాట్లాడేవారు. అలాగే ఆయన కూడా మాట్లాడలేదు కానీ పలక మీద రాసి చూపించేవాడు. మౌనం చాలా చాలా శక్తివంతమైనది. ఏ రకంగా అయితే ముచికుందుడు సంవత్సరాలు తరబడి తరబడి ఎలాగ తపస్సు చేసి కళ్ళు తెరిస్తే ఎదురుగున్న రాక్షసుడు భస్మం అయిపోయాడు, అలాగ మౌనంగా ఉన్నవాళ్ళు వాళ్ళ మాటకి చాలా విలువ వస్తుంది, చాలా శక్తి వస్తుంది. ఎవరైనా సరే వివేకానందుడు చెప్తారు 12 సంవత్సరాల పాటు సత్యాన్ని మాత్రమే పలికే వాళ్ళ సిద్ధి అవుతుంది, వాళ్ళ వాక్సిద్ధి వస్తుంది, వాళ్ళు ఏమంటే అది అయిపోతుంది. 12 సంవత్సరాలు మాట్లాడటం అనేది పూర్తిగా సత్యాన్నే మాట్లాడాలి. అలాగా మౌనం పూర్తిగా ఉన్నవాళ్ళకి భగవత్ తత్వం అర్థమవుతుంది. భగవత్ తత్వం అర్థం అవటం అంటే ఏంటంటే భగవంతుడు ఎక్కడున్నాడు అని చెప్పుకున్నాం మనం. మకర రాశి గురించి చెప్పుకుంటూ మనలోనే సృష్టికి అతీతమైన తేజస్సు ఏదైతే ఉందో దాన్ని మన శాస్త్రాలు నారాయణుడు అన్నారు. అన్ని రూపాలుగా ఉన్నవాడిని విష్ణు అని, అంతటా వ్యాపించిన వాడిని, అణువణువున ఉన్నవాడిని, అందరిలో వసించేవాడిని వాసుదేవుడని, ఇవి సృష్టికి అతీతంగా ఉన్న తేజస్సు ఏదైతే ఉందో పరమాత్మ నారాయణుడని చెప్పారు. అలాగే మనకు నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాద మంత్రం విష్ణు. నారాయణ గాయత్రి కూడా ఉంది మనకు, గాయత్రి ఆధార వేరే గాయత్రులు ఇచ్చిన చోట అది కూడా ఉంది. దీన్ని హిమాలయాల్లో ఉన్న ఒక గురువు గారు స్వీయ రక్షణ మంత్రంగా ఇచ్చారు. మీరు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని చేసుకుని బయటికి వెళ్తే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అని చేసుకుంటే ఎటువంటి యాక్సిడెంట్స్ అవ్వవు, ఎటువంటి ఇబ్బందులు కలవు, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తారు. ప్రస్తుత కాలంలో చాలామందికి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇది చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అలాంటి నారాయణుడు మకర రాశిలో మన అనాహతము విశుద్ధి మధ్యలో హృదయ పద్మంలో ఉన్నాడు. ఆయన్ని తెలుసుకోవడానికి ఏమిటి అంటే ఉన్నాడు అని తెలుసుకోవడమే. ఇక్కడ ఎవరింతటి వాళ్ళు నిద్ర లేవంగానే మొట్టమొదటి తెలుసుకునేది ఏంటంటే తన గురించి నేను ఉన్నానని తెలుసుకుంటాను, అంతే తప్ప మిగతా ఏవి రావు. ఆ తర్వాతే మిగతా అన్నీ గుర్తుకు వస్తాయి. మిగతా ఏమేమి గుర్తుకు వస్తాయి, ఆ రోజు చేయాల్సిన పనులు ఏంటి, ఇవన్నీ గుర్తుకు వస్తాయి. ఇంకా హడావిడిగా ఉండి నేను అనే విషయం మర్చిపోతాం, పనులు గుర్తుంటాయి. అలాగే ఎవరెవరితోటి ఏమేమి చేసుకోవాలి, ఇలాంటి మన రొటీన్ ఏదైతే ఉందో దాంట్లో పడిపోయి నేను అనే విషయాన్ని మర్చిపోతాం. ఆ నేను యామ్, అయామ్ కూడా కాదు, మళ్ళీ ఒట్టి యామ్. యామ్ అంటే ఉన్నాను, ఉండుట, ఎప్పుడూ ఉంటుంది. ఉండటం అంటే ఒకసారి ఉండటం, ఒకసారి లేకపోవడం అలా ఉండదు. అది సత్య సనాతనము, నిత్య నూతనము అనేది చెప్తారు అదనమాట. యామ్ అది నోటితో అనకుండా ఇక్కడ మంత్రాలు ఉచ్చరించడం కానీ, పైకి గాయత్రి మంత్రం కాదు ఏ మంత్రం అయినా సరే, పైకి ఓంకారం అని కానీ ఏవి పైకి అనం, అంతా మనసులోనే నిశ్శబ్దంగా జరిగిపోతుందన్నమాట. ఆ నిశ్శబ్దంగా మౌనంగా మనకు ఈ మొత్తాన్ని ప్రసాదించాయని దక్షిణామూర్తి అంటాం. దక్షిణామూర్తి అంటే అర్థం ఏంటంటే బాగా దక్షత గలవాడు అని మామూలు అర్థం, బాగా ఎఫెక్టివ్గా పనిచేయగలడు అని అర్థం, దక్షుడు అనమాట. కానీ అసలు అర్థం ఏంటంటే దక్షిణం వైపు తిరిగి కూర్చున్నవాడు. దక్షిణం ఏదంటే మనకు మేషరాశి అవి ఉన్నవేమో ఉత్తరం, తులారాశి అటువైపు దక్షిణం. మేషరాశిలో ఈక్వినాక్స్ అని వస్తుంది, వెర్నల్ ఈక్వినాక్స్ అంటే మనకు సరిగ్గా మార్చి 21న సూర్య పగలు రాత్రి సమంగా ఉంటాయి. ఈక్వినాక్స్ అంటే అర్థం పగలు రాత్రి సమంగా ఉన్న రోజుని ఈక్వినాక్స్ అంటారు. వెర్నల్ ఈక్వినాక్స్ ఏమో మార్చి 21, మళ్ళీ వింటర్ ఈక్వినాక్స్ ఏమో ఇటు సెప్టెంబర్ 21న ఇంకో ఈక్వినాక్స్ వస్తుంది, అప్పుడు కూడా రాత్రి పగలు సమంగా ఉంటాయి. ఈ మార్చి 21న ఉన్న వెర్నల్ ఈక్వినాక్స్ ఏదైతే ఉందో వేసవిలో వచ్చే ఈక్వినాక్స్, ఇంకోటేమో శరత్కాలంలో వస్తుంది, అంటే వర్షాలు అయిపోయి మనకు చక్కగా అమ్మవారి పండగలు వస్తాయి సరే అప్పుడు వస్తుంది 21, మళ్ళీ సెప్టెంబర్ 21, అప్పుడు ఇంకొక ఈక్వినాక్స్ ఉంది. రోజు పగలు రాత్రి సమంగా ఉండే రోజులు ఈ రెండు. ఆ 21 మార్చి వెర్నల్ ఈక్వినాక్స్ ఏదైతే ఉందో వేసవి కాలంలో వచ్చే ఈక్వినాక్స్, ఆ ప్రదేశం ఏదైతే ఉందో, ప్రదేశం ఏంటంటాం అక్కడ మేషం అని, ఆ వసంత ఋతువులో వస్తుంది, చైత్రమాసంలో వస్తుంది, అది దక్షిణామూర్తి గారు కూర్చునే స్థానం అని చెప్తారు. కాబట్టి దక్షిణామూర్తి దక్షిణం వైపు తిరిగి ఉంటాడు, ఆయన మనం ఉత్తరం వైపు తిరిగి కూర్చుని ధ్యానం చేసుకుంటాం. అలాగే మకర రాశి మేషం నుంచి లెక్క పెడితే 10వ రాశి. 10వ రాశి ఎప్పుడు కూడా హయ్యెస్ట్ పాయింట్ని సూచిస్తుంది అనమాట. మన నెత్తి మీద ఉండే నడినెత్తి మీద ఉండేదాన్ని 10వ రాశి అంటాం. అది దేవతలకు స్థానం. కాబట్టి దేవతలందరూ స్వామిని పైనుంచి దర్శించి వారు చెప్పే మౌనంగా చెప్పే వ్యాఖ్యను విని తరిచే వాళ్ళందరూ కూడా దక్షిణామూర్తి గారు చుట్టూ ఉంటారు. ఈ సనక సనందనాథులు మిగతా వాళ్ళందరూ దక్షిణామూర్తి పరమశివుడు యొక్క అవతారం. ఆయన మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ. ఆయనేమో వృద్ధుడు, ఎవరు శిష్యులందరూ వృద్ధులు, ఆయన చిన్నవాడు. దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది, ఒకసారి ఎవరికైనా పుస్తకం దొరికితే చదవండి. ఇదంతా కూడా మకర రాశి యొక్క ప్రభావంలో ఉంటుంది అన్నమాట. ఈ మకర రాశిలో ప్రభావంలో ఇప్పుడు చెప్పుకున్న దానికంతా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం సూర్యోదయం అప్పుడు సూర్యుడు ఎదురుకుండా నుంచునే విధానం, అలా నుంచుని మౌనంగా ఆ కిరణాలు మనలో ఉన్న భగవతత్వాన్ని లోకి మనల్ని మేలుకొలుపుతున్నాయి. మనలో ఉన్న భగవంతుడిలోకి మనల్ని మేలుకోవాలి. భగవంతుడికి మేలుకొలుపు అని చెప్పి మనం ఏం చేస్తాం, సుప్రభాతాలు చదువుతాం. సుప్రభాతం చదవడం భగవంతుని మేలుకొలపడం కాదు, భగవంతుడు మనలో ఉన్నాడు, ఆయనలోకి మనం ఇంకా మనలోనే ఉన్నాడని తెలుసు, కానీ ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉంటాడు, ఉంటే ఎలా కాంటాక్ట్ చేయాలి, ఇవన్నీ మనకు తెలియవు. అందుకని సుప్రభాతాలు ఇచ్చారు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్జుల కర్తవ్యం దైవమాన్వికం అని విశ్వామిత్రుడు అన్నాడు. అంటే రాముడిని లేవమని కాదు, రాముడి చైతన్యం నీలో ఉంది, దాంట్లోకి ఓ సాధక నువ్వు లే అని అర్థం. అక్కడ ఇవన్నీ కూడా ఈ మకర రాశిలో ఉంటాయి. ఇంకా మకర రాశిలో ఒక రహస్యం ఏంటంటే, ద సీల్ ఆఫ్ గాడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ మ్యాన్. కిందసారి ఏం చెప్పుకున్నామంటే ఇట్ ఈస్ ద సిగ్నేచర్ ఆఫ్ ద గాడ్, ద సైన్ మకర ఈజ్ కాల్డ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద గాడ్. అలాగే ఈ మకర రాశికి ఇంకొక పేరు ఏంటంటే ద సీల్ ఆఫ్ గాడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ మ్యాన్, భగవంతుడి ముద్ర. భగవంతుడి ముద్ర ఏంటి, భగవంతుడి ముద్ర ఏంటంటే భగవంతుడి ముద్ర ఎవడంటే అభయం ఇస్తాడు. ఏమని అభయం ఇస్తాడు, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆయన మనకు ఒక ఆశ్వాసన కలిగిస్తాడు, మనకు ఒక అభయం ఇస్తాడు. అలాంటి అభయం ఇచ్చేది ఏదైతే ఉందో ఆ అభయం ఈ రాశిలో ఆయన ప్రభావం వల్ల ప్రతి గురువు ఇచ్చేటట్టుగా తీర్చిదిద్దబడతాడు. గురువులందరినీ కూడా ఆది గురువు, ఆయనే తీర్చిదిద్దుతాడు. కాబట్టి ఒక రకంగా ఎవరన్నా మీకు అభయం ఇస్తున్నారంటే అర్థం మకర రాశి ప్రభావంలో భగవంతుడితో అనుసంధానం అయ్యి మనకు అభయం ఇవ్వగలుగుతున్నారని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకా చిన్న ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు దీంట్లో ఇంకేంటంటే, మేషం అలాగే మకరం అలాగే వృషభం సింహం ఇలాగా మనకు ఉన్న రాసుల్లో ఇప్పుడు వీటిలన్నిటికీ ఉన్న కనెక్షన్ ఒకటి ఉంటుంది. ఆ కనెక్షన్ తెలుసుకుంటే ఇప్పుడు మనం మకరం గురించి ఇంకా బాగా తెలుసుకుంటాం. దాంట్లో ఏంటంటే, మనం చాలా క్లాసుల నుంచి చెప్పుకుంటున్నాం వ్యక్తి శంబలతో అనుసంధానం అవ్వాలని. శంబలతో ఎప్పుడు అనుసంధానం అవుతాడు, శంబలం అంటే ఏంటి, భగవంతుడి యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ దైవీ ప్రణాళికని వాళ్ళు స్వీకరించి దాన్ని గురు పరంపరకు అందిస్తారు. కాబట్టి శంబలతో అనుసంధానం అవ్వాలి అని ఎవరన్నా ఒక వ్యక్తి అనుకుంటే వాళ్ళు ముందర గురు పరంపరతో అనుసంధానం కావాలి. గురు పరంపరతో అనుసంధానం కావాలంటే ఏం చేయాలి, తన వ్యక్తిగత జీవితంలో స్వార్థము అనేది పక్కన పెట్టి విశ్వ కళ్యాణార్థం, గురువుగారు ఎలాగైతే తన జీవితాన్ని లోక కళ్యాణం కోసం తన శ్రమని ధనాన్ని పలుకుబడిని అంతటినీ ఖర్చు పెట్టారు, అలాగ మనం కూడా సాధ్యమైనంత వరకు గురువుగారు ఎలా ఇచ్చారంటే అలాంటి కూడా మొత్తం అంతా ఇచ్చేది నాకు అంశదానము సమయదానము. అంశదానం ఎంత ఇద్దాం అనుకున్నామో అంత ఇవ్వాలి నెలగా, అలాగే రోజు వేసి నెలకు ఇంతని పంపించారు. సమయదానం రోజుకి ఇంకో 8 గంటలు నేను దీనికోసం శ్రమిస్తాను అన్నప్పుడు దానికోసం మనది కాదు ఇంకా టైం, అలాగే ఆ డబ్బు మనం కాదు ఇచ్చేది. అలాగా కొంత స్వార్థం వదులుకొని పరమార్థం కోసం పనిచేయటం అనేది ఏదైతే ఉందో ఆ పని చేస్తున్న వాళ్ళు మాత్రమే గురువుల దృష్టిలో పడతారు, అంతే తప్ప ఊరికే భజన చేసినంత మాత్రాన. కానీ గురువు చెప్పారనుకోండి నా భజన చేయండి అని చెయ్యాల్సిందే. ఇప్పుడు బాబా గారు ఉన్నారు, భజన చేయండి, ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టండి, రోగులకు సేవ చేయండి, ఇలాంటివి ఇస్తే మిగతా అన్ని మనిషి ఒక్క భజనే చేస్తే ఆయన చెప్పిన దాంట్లో 50% కూడా ఉండదు కాబట్టి ఆయన పట్టించుకోవచ్చు పండించుకోకపోవచ్చు. కానీ 100% చేసిన వాళ్ళ దృష్టి ఉన్నట్టుగా కాస్త కోస్త చేసిన వాళ్ళ మీద కూడా ఉంటుంది, ఉండదని కాదు, నిజంగా వాళ్ళ దృష్టిలో పడి ఆ గురు పరంపరతో పూర్తిగా అనుసంధానమయ్యి అక్కడి నుంచి శంబళం యొక్క శక్తిధారలతోటి ఆ దైవ ప్రణాళికతో కనెక్షన్ రావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా వాళ్ళ స్వార్థాన్ని పక్కన పెట్టి గురు పరంపర ఏదైతే మనకు చెప్తుందో దాన్ని పాటించాలి. గురువుగారు అంటారు పటాలు పెట్టి పూజ చేయడం కాదు పని చేయండి అని, అది అనమాట. అది రావాలంటే వ్యక్తి శంబళతో అనుసంధానం అవ్వాలంటే ఏం చేయాలంటే, వృషభ మకర రాశుల అనుభవాలు సంపాదించాలి. వృషభ రాశిలో ఏంటంటే భగవంతుడి వెలుగు కోసం పాటుపడాలి. భగవంతుడి వెలుగు అంటే జ్ఞానం, నాకు జ్ఞానం కావాలి. గురువుగారు చెప్తారు కదా అజ్ఞానము అశక్తి అభావం, కాబట్టి గురువుగారు ఇచ్చిన దాంట్లో ఒకటి ఏంటంటే అజ్ఞానం పోవటం. అజ్ఞానం ఎప్పుడైతే పోతుందో, జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అజ్ఞానం కూడా పోతుంది. అందుకని భర్గతేజస్సు మనలోకి ఆహ్వానిస్తున్నాం, దేవతా స్వరూపమైన మహాప్రాణస్వరూపమైన దుఃఖనాశికమైన సుఖస్వరూపమైన పాపనాశికమైన సవిత యొక్క భర్గతేజస్సును ఆ దేవతాస్వరూపాన్ని మా అంతరాత్మలో ధారణ చేయిస్తున్నాను, అది మా అంతర్బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అన్న దాంట్లో ఈ భగవంతుడి వెలుగుని మనం ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ వృషభం ఏం చేస్తుందంటే అప్పుడు ఆ వెలుగు మనం సంపాదించిన తర్వాత ఆ వెలుగుని ఉపయోగించుకోవాలి, అంతే తప్ప మళ్ళీ మనం చాలా తెలుసుకున్నామండి చాలా వచ్చు మాకు అంటే ఏం సున్నా ఏమి రాదు. మళ్ళీ అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ కాల్డ్ విజ్డమ్, అందుకని మనం తెలుసుకున్న దాన్ని అప్లై చేయాలి. మనలో అప్లై చేయడం అనేది లక్షణం లేకపోతే అది ఎందుకు పనికిరాని విద్య, అక్కరకు రాని విద్య అయిపోతుంది అది. ఇక్కడ వృషభం వ్యక్తిని గురు పరంపరకు, గురు పరంపర అనేది ఒకటి ఉంటుందని, ఆ గురు పరంపర దగ్గరికి వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలో చెప్తుందని మనకు వృషభ రాశి ద్వారా తెలుస్తుంది. దీన్ని తెలియటానికే ఒక ఆయన పుస్తకం రాశాడు, లైట్ ఆన్ ది పాత్. పాత్ అంటే మార్గం. మాస్టర్ ఏమని ఇచ్చారు, బికమ్ ది పాత్, నువ్వే మార్గం కా, నువ్వే మార్గం అవ్వాలంటే ముందర మార్గం తెలియాలి. అందుకని ఇక్కడ మళ్ళీ మనం తెలిసిన విషయమైనా ఇంకోసారి మళ్ళీ చెప్తుందని 3 పాయింట్లు ఉంటాయి. ఎప్పుడు ఈ 3 మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాతం మొట్టమొదటి తెలుసుకోవాలి, దాన్ని ద్రష్టం చూడాలి, ప్రవేశం దాంట్లో ప్రవేశించాలి. ఇవన్నీ చేయడానికి మనం ఇంకోలాగా చెప్పుకుంటాం ఏంటంటే, భగవంతుడికి ఉన్న 3 శక్తులు ప్రతి వాళ్ళకి ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. వాళ్ళు ఏ దేంట్లో అంటే ఏ జాతిలో ఏ మతంలో ఏ కులంలో ఆడ మగ ఇలా భేదం లేకుండా అందరికీ ఆ మూడు శక్తులు ఉంటాయి. వాటిని ఏమంటారంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే ఏంటి, నేను ఇగో ఇది కావాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ జ్ఞానశక్తి వస్తుంది. ఎందుకు జ్ఞానశక్తి వస్తే ఏమిటి, నువ్వు ఇంజనీర్ అవ్వాలనుకున్నావు కాబట్టి ఇంజనీరింగ్కి సంబంధించిన చదువుతావు, మళ్ళీ దాంట్లో వేరే బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా మళ్ళీ వేరు వేరు రకాలు ఉన్నాయి ఇంజనీరింగ్లో కూడా. ఆ తర్వాత ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, తర్వాత ఏంటి క్రియాశక్తి. ఎప్పుడైతే నేర్చుకున్న దాన్ని మనం అప్లై చేయడం మొదలు పెట్టామో దాన్ని క్రియాశక్తి అంటాం, అంటే పని చేయడం అనమాట. అలా పని చేసినప్పుడు ఆ ఇచ్ఛాశక్తి పూర్తిగా సఫలమయ్యి మనకు రిజల్ట్ కనిపిస్తుంది. అలా కాకుండా ఊరికే అనుకున్నాను, నేను చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏం అవ్వదు. చేద్దాం అనుకుంటున్న దానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఆ తర్వాత దాన్ని ఎలా అప్లై చేయాలో నేర్చుకుని దాన్ని అప్లై చేయటం మొదలుపెట్టి చేస్తూ ఉంటే ఆ జ్ఞానం ఎస్ ఇది చెప్పింది కరెక్ట్ కాబట్టి అవుతుంది, మనకు అనుభవం వచ్చి దాని మీద పూర్తి నమ్మకం ఒక గ్రిప్ వస్తుంది, దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోగలం. అందుకని మొదట ఇచ్ఛాశక్తి అనేది ఏదైతే ఉందో దాన్ని బాగా మనం డెవలప్ చేసుకోవాలి. ఎస్ మంచి పని చేయడానికి ఇచ్ఛాశక్తిని డెవలప్ చేసుకోవాలి. ఒక పుస్తకం చదవాలి, 100 పుస్తకాలు చదవాలి, చదివితే అప్పుడు ఏమవుతుంది మనం అనుకున్న ఇచ్ఛకి సంబంధించిన జ్ఞానం అంతా సంపాదించుకోవాలి, దాన్ని ఉపయోగించడం అలాగే నేర్చుకోవాలి. మెడిసిన్ ఇవ్వాలి, రోగులకు సేవ చేయాలి అనుకుంటే అది ఒక ఇచ్ఛ, దానికి సంబంధించిన జ్ఞానం. ఆయుర్వేద మందులు ఇస్తారా, హోమియో మందులు ఇస్తారా, లేకపోతే ఏదో హెర్బల్ ఇస్తారా, లేకపోతే చిక్క వైద్యం చేస్తారా, అది ఇది కాదు ప్రేయర్ చేస్తారా, ఇలా రకరకాలు దానికి సంబంధించిన జ్ఞానం నేర్చుకోవాలి, దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి, క్రియాశక్తిని జోడించాలి. ఇప్పుడు ఫోర్త్ ఈ మూడు కలిసి నాలుగోది మనకు ఒక రిజల్ట్గా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా స్టెప్స్ మనకు రావాలంటే అలాగే శంబళ దగ్గరికి మనం వెళ్ళాలి, ఈ గురు పరంపరతో అనుసంధానం అవ్వాలి అనేది మానవ జాతికి ఒక ముఖ్యమైన గోల్ అని మనం కుంభరాశి చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకున్నాం. కాబట్టి ముందర కుంభరాశిలో చెప్పుకున్న మానవజాతి అంతటా అచీవింగ్ కాంటాక్ట్ విత్ హైరార్కీ, దాంతో కాంటాక్ట్ రావడం అనేది, పరమ గురువులతో మనం అనుసంధానం అవటం అనేది ముఖ్యం. కాబట్టి అది వస్తుందా లేదా చూడాలంటే మనం వృషభ రాశి యొక్క ఆ జ్ఞానం వైపు పరిగెట్టాలి. వృషభ రాశిలో మనకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించే ఆయన ఒక ఆయన ఉన్నాడు, పౌర్ణిమ, బుద్ధ పౌర్ణిమ నాడు బుద్ధుడు ఈ భూమి మీద వాళ్ళందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఒక పెద్ద తారలాగా వెలుగుగా వచ్చి ఎవరెవరైతే ఆ సమయంలో ధ్యానంలో ఉంటారో వాళ్ళందరికీ మనకు వాళ్ళకి వాళ్ళ శిష్యులకి అందరికీ కూడా ఆ జ్ఞానాన్ని ఆయన ప్రసాదిస్తారు బుద్ధ పౌర్ణిమ నాడు. అది వృషభ రాశిలో వస్తుంది ఆ పౌర్ణిమ. ఇది మాస్టర్స్ అండ్ ది పాత్ అనే పుస్తకం ఉంది, లెడ్ బీటర్ అనిపిస్తుంది రాసి, దాంట్లో ఒక ఫోటో కూడా ఉంటుంది చూడండి. తర్వాత ఎప్పుడు ఇలాగ గురు పరంపరకి ద్వారాలు వృషభం తెలుస్తుంది అంటే ఇంకా రెండు పట్టుకోవాలి, అవి ఏంటంటే మిథునం. మిథునంలో ద్వంద్వాలు దాటాలి, అంటే మాన అవమానాలు, జయము ఓటమి, అలాగే పొగిడారు తిగిడారు, లేకపోతే మెచ్చుకున్నారు తిట్టారు, ఇలా రకరకాల రాజబూజ్యం రాజ అవమానం మనకు పంచాంగాలు ఉన్నాయి, అలాగే అవమానం చేశారు గౌరవించారు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి, అలాగే ఎండ వాన చలి ఇలాంటి ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో వీటికి చెలించని మనస్సు, చెలించని శరీరం మనకు ఉండాలి, వాటిని దాటాలన్నమాట ద్వంద్వాలని. అలాగే సింహం యొక్క పూర్తి వ్యక్తిగత స్వార్థ చింతన ఏదైతే ఉందో దాన్ని దాటాలి. సింహంలో తన డెవలప్మెంటు, తన బాగోగుడు, తన యొక్క ప్రతిభ, తన యొక్క పలుకుబడి, తనకు మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు సింహరాశిలో పుట్టినవాడు. చాలా వరకు దాంట్లోంచి బయటపడి వ్యక్తి స్వార్థం కంటే సామూహిక స్వార్థానికి నేను ప్రాధాన్యతనిస్తాను అని గురువుగారు చెప్పిన యుగ నిర్మాణ యోజన సత్సంకల్పాల్లో ఒక సత్సంకల్పం ఈ రకంగా మన సింహాన్ని నుంచి అలాగే మిథున నుంచి బయటపడేసి వృషభం ద్వారా గురు పరంపరకి ద్వారాలు తెరుస్తుంది వృషభం అనే దాంట్లో మనల్ని ప్రవేశపెట్టే మానసిక స్థితిని ఇస్తుంది. అలాగే ఇంకా ఇప్పుడు గురు పరంపరలో కూడా మనకు మొదటి దీక్ష, రెండో దీక్ష, అలాగే 9 దీక్షలు ఉంటాయి. అక్కడ మొదటి 3 దీక్షలు ఒక రకం, ఆ తర్వాత నుంచి 5 దీక్షలు అండి ఇంకో రకం. అలాగే 5 దీక్షల్లో ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి మకరం మళ్ళీ ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇంకా పెద్దవాళ్ళు పరిచయం అవుతారు. పెద్దవాళ్ళు అంటే అర్థం ఆధ్యాత్మికంగా ఉన్నత ఉన్నత స్థితిలో ఉన్నవారు. అలాంటి గురు పరంపరని కాంటాక్ట్ చేయడానికి మకరం మనకు ద్వారాలు తెరుస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఇలాంటి ఉన్నత స్థాయి సాధనలు చేయటానికి, ఉన్నత స్థాయి గురువులతో అనుసంధానం కలగడానికి మనం ఇంకొక రెండు రాసుల ప్రభావం నుంచి బయటపడాలి. అవేంటంటే వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే, ఒకటి వృశ్చికం, రెండు కన్య. వృశ్చికంలో కామజయం చెయ్యాలి. మన అందరికీ మానవుడిగా పుట్టిన వాళ్ళందరికీ కూడా జంతువులకి ఏమి తేడా లేదు అని శాస్త్రం చెప్తుంది. ఆహారం, నిద్ర, భయ, మైథునం ఇవన్నీ కూడా జంతువులకు సమానం. అలాగే జీవిస్తే మనిషి కూడా జంతువే. అలా కాకుండా మనిషిగా అంటే మనసు ఉపయోగించి, వివేకాన్ని ఉపయోగించి, జ్ఞానాన్ని సంపాదించి ఎవరైతే సాధన చేసుకుంటూ ఉంటారో వాళ్ళల్లో కూడా ఏదో ఒక మూల కామం అనేది ఒకటి ఉంటుంది. ఆ కామజయం ఎవరైతే చేస్తారో వాళ్ళే అర్హులవుతారు ఉన్నత ఉన్నత దీక్షలు తీసుకోవడానికి. గురువుగారు జీవిత చరిత్ర బాగా చూడండి. నా నాలికని పూర్తిగా అదుపులో ఉంచుకున్నాను. ఎవరి నాలిక పూర్తిగా అదుపులో ఉంటుందో వాళ్ళ కామజయం కూడా చేయగలరు. వాళ్ళకి సెక్స్ పరమైన కోరికలు ఇవన్నీ కూడా చాలా వరకు పూర్తిగా వాళ్ళ అధీనంలోనే ఉంటాయి. అంతే తప్ప వెచ్చలవిడిగా ఉండలేరు వాళ్ళు. అందుకని అలాగే గురుచరిత్ర విక్రాల భరద్వాజ గారు రాశారు. ఆ గురుచరిత్రలో కూడా స్టార్టింగ్లో ఉంటుంది, నువ్వు కలియుగంలో నువ్వు విజృంభించు కానీ గురువు యొక్క శిష్యుల దగ్గరికి మటుకు వెళ్ళకు, ఎవరైతే గురువుని ఆరాధిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళకు అంటాడు భగవంతుడు. అప్పుడు ఆ కలిపురుషుడిని వర్ణిస్తూ ఒక చేతితో నోటిని ఇంకో చేతితోటి సీక్రెట్ పార్ట్ని పట్టుకుని వాడు వస్తూ ఉంటాడు, అది చూపిస్తాడు. అలాగ ఉంటారు మానవుడు. వాళ్ళకి శిష్నోదర పరాయణత్వం తప్ప ఇంకేం లేదు అని చెప్తారు. అలాంటి స్థితి నుంచి బయటపడాలి, అది వృశ్చిక రాశిని దాటం అంటే. అలాగే నెక్స్ట్ ఈ వృశ్చిక రాశిలో మనకు టెస్ట్ అంటే పరీక్షించడం, పరీక్షలు పెడతారనమాట. గురువు గారికి ఇచ్చిన పరీక్షలు ఏంటి, చావంటే భయం లేకుండా ఒక్కడు ఒంటరిగా అలాంటి క్రూర మృగాల మధ్యలో ఏవి అనుకూలించని పరిస్థితుల్లో ఎండ, వాన లేదా చలి, ద్వంద్వాలు మళ్ళీ చూసారా, అలాగే మృత్యుభయం ఇలాంటి ఏమి లేని స్థితి, అందరితో మైత్రిభావం ఉందా లేదా, పరీక్ష ఇలాంటివన్నీ టెస్ట్. నెక్స్ట్ ట్రయల్. ట్రయల్ అంటే ఏం చేస్తారు, ఒకటిసారి చేయటం, పొరపాటు అయితే మళ్ళీ చేయటం. టెస్ట్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటుంది సరే, అలాగే ట్రయల్ మళ్ళీ మళ్ళీ చేయటం. నెక్స్ట్ ట్రంఫ్, చివరికి మనం దాంట్లో విజయం సాధించడం అనేవి వృశ్చిక రాశి లక్షణాలు. ఆ రకంగా సాధకుడు మకర రాశి ద్వారా ఉన్నతోన్నత దీక్షలు తీసుకోవాలంటే అతను కామజయం, అలాగే తన జీవితంలో రకరకాల పరీక్షలు ఎదుగుతాడు, వాటిల్లో పొరపాటు జరుగుతున్నాయా మంచి జరుగుతుందో వాటిని మళ్ళీ మళ్ళీ చూసుకోవడం, చివరికి సక్సెస్ఫుల్గా జయం సాధించి గురు పరంపరతోటి అనుసంధానం అవటం అనేది వృశ్చిక రాశి. రెండోది ఏంటి, ఇక్కడ కన్యారాశి. కన్యారాశిలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కన్యారాశి మనలో ఉన్న ప్రకృతి, అష్టవిధ ప్రకృతి పరిపూర్ణంగా పవిత్రమయ్యి మనం మనస్సు దాటి బుద్ధిమయ కక్షలోకి ప్రవేశించడం. బుద్ధి ప్లేన్ ద క్రియేటివ్ విల్. ఈ క్రియేటివ్ విల్లో ప్రవేశించి కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి పర్పస్ ఆఫ్ లైఫ్, ఇది దీనికోసం పుట్టాము, ఇది చెయ్యాలి, ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం మానం అనే దృష్టి ఖచ్చితంగా మానకుండా ఉంటుంది. కాకపోతే తెలిసి కూడా ఇంకా దాంట్లోకి ఎస్టాబ్లిష్ అవడం అనేది పూర్తిగా ప్రయత్నం చేయాలి. అలా ఎస్టాబ్లిష్ అవడానికి చేసే ప్రయత్నమే పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మొత్తం కవర్ అయిపోయి అది భగవంతుడి వెలుగుతో నిండిపోవాలి. అందుకని మీరు ఉత్సాహం ఉన్నవాళ్ళు గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు ఈ పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో ఉన్న ఏదైతే ఉందో అది ఆ భర్గ తేజస్సుతో నిండుగాక. మేమందరం గురువుగారు కోరుకున్న విధంగా ఆయన చేతిలో ఉపకరణాలుగా తయారగుదుగాక అనుకుంటూ గాయత్రి చేసుకోండి. అలాగే ఈ కన్యారాశి వల్ల మనలో క్రైస్ట్ కాన్షియస్నెస్ జాగృతం అవుతుంది. అయ్యి మనం అందరినీ ఒకే పద్ధతిలో, ఎలాగే క్రైస్ట్ చూశాడు నీవలే నీ పొరుగు వారిని ప్రేమించు అలాంటి స్థాయికి మనం మెల్లిమెల్లిగా ప్రయాణించడానికి కావాల్సిన అడుగు పడతాయి. అప్పుడే వచ్చేసినట్టు కాదు, అడుగులు పడతాయి. పిల్లాడు పుట్టాడు అంటే అర్థమేంటి, ఇవాడు పుట్టాడంటే మెల్లిమెల్లిగా పెరిగి పెద్దవాడవ్వాలి. అలాగే మనలో ఆ క్రైస్ట్ కాన్షియస్నెస్ మొట్టమొదటి జాగ్రత్త ఇంకా పెరిగి పెంచి పెద్ద పోషించే బాధ్యత సాధన చేసుకుంటూ మన మీద ఉంటుంది. ఈ రకంగా బుద్ధిలోక ప్రజ్ఞలోకి మనిషి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఇంకా ఇంకా ఉన్నత దీక్షలు, ఎందుకు ఉన్నత దీక్షలు చెప్పారు అక్కడ, మామూలుగా మనకు కల్పించే గురువులందరూ కూడా భౌతికంగా ఒకే మూల కూర్చున్నట్టు లేకపోతే ఒక చోట తలుపులేసి సూక్ష్మీకరణ సాధనను ఏకాంతంగా చేసుకుంటున్నారు ఇలా రకరకాలుగా అనుకోవచ్చు, కానీ వాళ్ళు బుద్ధిమయ లోకంలో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. మనం కూడా బుద్ధిమయ లోకంలోకి ప్రవేశిస్తే కనుక అప్పుడు గురువుల్ని కాంటాక్ట్ చేయొచ్చు, వాళ్ళు చెప్పే పాఠాలు వినొచ్చు, వాళ్ళు చెప్పే సూచనలన్నీ మనం నోట్ చేసుకోవచ్చు, వాళ్ళు చెప్పే ఆదేశాలు ఏవైతేనో, ఇచ్చే ఆదేశాలు ఏవైతేనో, ఉపదేశాలు ఏవైనా గ్రహించవచ్చు, వాటిని ఆచరించవచ్చు. కానీ అవన్నీ చేయాలంటే మనం బుద్ధిమయ లోకంలో ఉండాలి, అంతేకాని మనస్సులో ఉండకూడదు, మనస్సు దాటి పైకి వెళ్ళాలి. మనసులో ఉండకూడదంటే ఎలాగండి, మనసులో ఉండకూడదంటే మనస్సు దాటి ముందరకు వెళ్తేనే బుద్ధిమయ లోకంలోకి వెళ్తాం, దానికే మరి సాధన చెప్పారు. చేయగా చేయగా ఏమవుతుందంటే ఏదో సమయంలో మీ ఊపిరి ఆగిపోతుంది, మీరు గాలి పీల్చడం గాలి వదలటం అనేది మీ అంతటి మీరు చేయరు, దానంతట అది ఆగిపోతుంది, అది ఒక పద్ధతి, అదే అసలైన పద్ధతి, దాన్ని ప్రాణాయామము అంటారు. ఎప్పుడైతే ఈ ప్రాణాయామం సిద్ధించిందో అప్పుడు గాలి ఆడదు, అన్నప్పుడు మనస్సు కూడా ఆడదు, గాలి మొదలైతే మనసు కూడా మొదలవుతుంది, రివర్స్ కూడా మనస్సు మొదలైతే గాలి మొదలవుతుంది. అంటే ఏంటి, అయ్యో నేను ఇప్పటివరకు గాయత్రి జపం చేస్తున్నాను, గాయత్రి జపం ఆగిపోయింది, జపమాలు ఆగిపోయింది, ఊపిరాడట్లేదు అనుకోగానే మళ్ళీ ఊపిరాడుతుంది, గాయత్రి జపం వచ్చేస్తుంది, అది ఒక మంచి స్టేట్లోకి వెళ్ళి మీ అంతా మీరు వెనక్కి వచ్చేస్తున్నట్టుగా ఉంటుంది. అలా చేయకండి, అలా చేయగా చేయగా ఒక రోజుకి ఊపిరి ఆగిపోతుంది, ఎంతసేపు ఆగిపోతే అంతసేపు అలా మీరు బుద్ధిమయ లోకంలో ఉంటారు. అప్పుడు ఖచ్చితంగా గురువు మనల్ని కాంటాక్ట్ చేస్తాడు, ఆయన చెప్పదలుచుకుని చెప్తారు, మన ఫిజికల్ బ్రెయిన్కి తెలియదు, కొద్దికాలం అయిన తర్వాత తెలుస్తుంది మెల్లిగా. ఇదంతా కూడా మనకు ఈ మకర రాశిలో చెప్పుకుంటాం. అలాగే ద సీల్ ఆఫ్ గాడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ మ్యాన్ అని చెప్పుకున్నాం కదా, అదేంటి సీల్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుడు సీల్ ఎప్పుడు, సరే ఈ రాశిలో ఏంటంటే ద్వంద్వాలు ఉంటాయని ముందరే చెప్పుకున్నాం. ఈ రాశి ప్రభావం వల్ల మానవుల్లో ఆధ్యాత్మికమైన జాగృతి అలాగే భౌతికమైన జాగృతి రెండూ వస్తాయి. అలాగే ఈ రాశిలోంచి మహర్లోక ప్రజ్ఞ అనేది, మహర్లోక ప్రజ్ఞ అంటే కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది మన మీద ప్రసరిస్తుంది. మన మీద ప్రసరించినప్పుడు విశ్వమంతా నిండి ఉన్న ఏదైతే జ్ఞానం ఉందో అది మనలోకి అవతరిస్తుంది. ఆ మనలోకి అవతరించినప్పుడు ఏ ఒకే విశ్వం, ఒకే భాష, ఒకే ధర్మం, ఒకే చెప్పుకున్నాము, ఎక్కడైతే రోగం ఉండదు, ఎక్కడైతే మృత్యు ఉండదు, ఎక్కడైతే అమృతత్వం ఉంటుందో, ఎక్కడైతే స్వర్గం ఉంటుందో అని గురువులందరూ ఆకాంక్షిస్తున్నారు, అలాంటి ఆకాంక్షను పూర్తిగా నెరవేర్చే మహర్లోక ప్రజ్ఞ అనే దాని ప్రభావం మనం మకర రాశి ద్వారా మనకు వస్తుంది. అందుకని మకర సంక్రమణం చాలా చాలా ముఖ్యమైనది. ఈ పరమాత్మ పదార్థం రెండు కలియటం అనేది ఏదైతే ఉందో ఇది ఈ మకర రాశి ప్రభావం వల్ల జరుగుతుంది. అందుకని మకర రాశిలో ఏంటంటే దీనికి కీవర్డ్లో ఒకటి ఐ రియలైజ్, నేను రియలైజ్ అయ్యాను అంటే ఏంటి తెలుసుకున్నాను, నేను దర్శించాను. లేకపోతే దీంట్లో మామూలు వ్యక్తి ఎలాగ మాట్లాడతాడంటే ఆర్డినరీగా ఏ సాధన చేయకుండా భౌతికంగా సుఖంగా హాయిగా ఉండదలుచుకున్న వాడు నోట్లోంచి వచ్చే మాట ఏంటంటే, లెట్ అంబిషన్ రూల్, లెట్ ద డోర్ స్టాండ్ వైడ్, లెట్ అంబిషన్ రూల్ అంటే వాడి అంబిషన్, నేను అంతటి వాడిని అవ్వాలి, ఇంతటి వాడిని అవ్వాలి, ఇవన్నీ కూడా అంబిషన్ కిందకు వస్తాయి, అది రూల్ చేస్తుంటుంది మామూలు మనిషిని. అదే కనుక సాధన చేస్తున్న వాడికి లాస్ట్ యామ్ ఐ ఇన్ లైట్ సూపర్నల్, ఎట్ ఆన్ దట్ లైట్ ఐ టర్న్ మై బ్యాక్, ఓన్లీ సర్వీస్. ఇక్కడే మకర రాశి ప్రభావం మన మీద పూర్తిగా ఉంటే వాళ్ళకి ఒక గోల్ అంటూ ఉండదు, ఒకటే గోల్, అదేంటంటే సర్వీస్ తప్ప వేరే మాట ఉండదు. ఈ సర్వీస్ అనేది ఏదైతే ఉందో అది అసలు గోలే కాదు, ఎందుకంటే సృష్టి మొత్తము ఏమీ ఆశించకుండా సూర్యుడు, చంద్రుడు, తారకలు, అలాగే నదులు, చెట్లు, పర్వతాలు, వాటి పని అవన్నీ కూడా నియమబద్ధంగా చేస్తూ ఉంటాయి. అవి వాటి పని. అలాగే మనకు కూడా ఒక పని ఉంది, అదేంటంటే భగవంతుడి ప్రణాళిక తెలుసుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, అంతే. అంతకంటే ఏం పని లేదు మనకు. కానీ మనం ఏం చేస్తాం, రకరకాల పనులు కల్పించుకుని చేసి నా పని అవ్వలేదు, నా పని అయింది, ఆ పని అయితే సంతోషం, మనం పోతే ఏడుపు, ఇలా ఉంటాం మనం. అలా కాదు. అందుకని ఈ రాశిలో పూర్తిగా అయ్యే భగవంతుడి వెలుగు అయితే అన్నిటికీ మూలం. ఆ భగవంతుడి వెలుగుని దర్శించి ఆ భగవంతుడి వెలుగు ఏం చెప్తుందో అది చేయడం.
అంకుల్ అంకుల్ ఒక్కసారి మీరు ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకుని కంప్లీట్ బాగా బ్రేక్ అవుతుంది. నాయిస్ క్లియర్ గానే వస్తుందా?
వచ్చింది, చివరికి వచ్చేసాం. ఇంకా చివరికి వచ్చేసాం. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఏంటంటే ఈ రాశి కూడా ఇందాక చెప్పుకున్నాం మనం కింద 2-3 క్లాసుల్లో, ఒక మౌంటైన్ టాప్ ఏదైతే ఉందో దాన్ని చేరటం, శిఖరాన్ని అధిరోహించడం అనేది ఏదైతే ఉందో దాన్ని ఈ మకర రాశి సూచిస్తుంది. శిఖరాన్ని అధిరోహించడం అంటే ప్రపంచంలో ఎవరెవరు ఎవరు శిఖరాన్ని అధిరోహిస్తారో వాళ్ళందరినీ కూడా గురు పరంపర చూస్తూ ఉంటుందిట. ఎందుకంటే వీళ్ళు సక్సెస్ఫుల్గా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారా లేదా అని. అదంతా కూడా ఒక సింబాలిక్ ట్రావెల్ అనమాట, ఒక సాహసయాత్ర. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అంటే మామూలు యాత్ర కాదు, సాహసయాత్ర. అది దేనికి గుర్తు అంటే మనిషి భౌతిక తత్వం మీద పూర్తి ఆధిపత్యాన్ని సాధించినట్టు అనే దానికి గుర్తుగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి అని మానవులకి సంకల్పం కలగటం అని గురువులు చెప్తున్నారు. అందుకని ఎవరెస్ట్ శిఖరం ఎక్కితే ఏమవుతుంది, దానివల్ల ఎంతో ఇబ్బందులు ఉన్నాయి కదా. ఈ మధ్య టీవీలో స్టార్ ప్లస్లో ఆ సీరియల్ వస్తుంది కూడా ఎవరెస్ట్ అని, వాళ్ళు అష్టకష్టాలు పడి అది ఎక్కుతూ ఉంటారు, కొందరు మధ్యలో చచ్చిపోతారు, ఊపిరాడక మంచు తుఫాన్లు వచ్చి ఇవన్నీ చూపిస్తున్నాడు ఎవరెస్ట్లో. ఇవన్నీ ఎందుకు ఎక్కుతారు, ఇంత కష్టపడం ఎందుకు వీళ్ళు అని నేను ప్రశ్న వేసుకున్నాను. దానికి ఆన్సర్ దీంట్లో ఉంది, దేంట్లో మకర రాశిలో ఉంది. గురువులు అంచుతూ ఉంటారట, భౌతిక పదార్థం మీద పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించినప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఇంచుమించు అందరూ ఎక్కేసినంత మనకు. ఈ మకర రాశికి సంబంధించినవన్నీ కూడా ఈ మకర రాశిలో ప్రయత్నం చేయటం, అలాగే పోరాటం చేయటం, ఇవన్నీ ఒక కొత్త సైకిల్ని సృష్టించడానికి కావాల్సినవన్నీ ఈ మకర రాశి ఇంపెటస్ ఇస్తుంది. గురువు గారు అంటారు ప్రవృత్తుల నిర్మూలనం, సత్ప్రవృత్తుల సంవర్ధనం, అదంతా కూడా మకర రాశి ప్రభావమే. ఈ పరశురాముడు గొడ్డలు పట్టుకుని ఎలాగైతే అందరినీ ఛేదించాడు, అలాగే నేను కూడా దుష్ప్రవృత్తుల్ని ఛేదిస్తాను పరశురామ పరంపర అని గురువు గారి జీవిత చరిత్రలో ఉంటుంది. అలాగా గురువుగారి జీవిత చరిత్ర తీసి చూసుకుంటే అన్ని రాశుల్లో ఏవి ముఖ్యమో అతి ముఖ్యమో అవన్నీ కూడా ఆయన వాక్యాల్లో కనిపిస్తుంటాయి, జీవిత చరిత్రలో వారు రాసిన వాక్యాలు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే వృషభము, మిథునము, తులా, మకరం ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు సాధకుడు దీక్ష తీసుకోవడానికి సిద్ధమయ్యాడో లేదో తెలియజేస్తాయి అన్నమాట. వృషభమేమో భగవంతుడు వెలుగు వైపు వెళ్ళటం, మిథునమేమో ద్వంద్వాతీత స్థితిని సాధించడం, తులయేమో బ్యాలెన్స్గా ఉండడం, యోగం. తర్వాత మకరమేమో భౌతిక పదార్థం మీద పూర్తి ఆధిపత్యం సాధించడానికి భగవంతుడిని శరణు చెందటం. మరి ఎలాగైతే గజేంద్రుడు భగవంతుడిని వేడాడు ఈ ముసలి నుంచి నన్ను రక్షించని, ముసలి బారిని పడి 1000 సంవత్సరాలు యుద్ధం చేసి భగవంతుడు రక్షిస్తే బయటపడ్డాడు, అలా మనం కూడా ఈ భౌతిక పదార్థం నుంచి మనం ఏం బయటపడలేం. బయటపడాలంటే భగవంతుడిని శరణు కోరాల్సిందే. ఆ రకంగా మకర రాశిలో అది ముఖ్యమైన ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ఇవాళకి స్వస్తి. మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ త్రూ ద ఆల్ వర్డ్స్ ఇన్ లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్స్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్. మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, హోమ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. I am connected with all the group of world servants and the masters standing behind. Swasti prajabhya paripalayantam nyayena margena mahim mahinshah go brahmanebhyah shubhastunicham lokas samasta sukhinu bhavantu lokas samasta sukhinu bhavantu lokas samasta sukhinu bhavantu.
ఓ